మాతృదేవో భవ. ఆక్రోశించిన తోడన ఏ క్రోశిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున తోలవుకో చక్రాయుధుముద్దు చెల్లి శంకరవల్లి, చక్రాయుధుముద్దు చెల్లి శంకరవల్లి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1632 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 332 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 454 నామం లోలాక్షీకామరూపిణ్యై నమః. దీన్ని రామచంద్రుని యొక్క సౌందర్యం, అమ్మవారి సౌందర్యం ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. శ్రీరాము లలితాదేవి అన్నారు కాబట్టి. అసలు ఇక్కడే ఒక రహస్యం. ఆకర్షణకి ప్రతిరూపము స్త్రీ కాబట్టి భగవంతుడు స్త్రీని ఎందుకు సృష్టించాడు, స్త్రీత్వం అనేది ప్రపంచంలో ఎందుకుందు, ఒకే ముద్దగా ఉన్నటువంటి చైతన్య స్వరూపం, చిన్మయ స్వరూపం రెండు భాగాలుగా ఎందుకు మారిందో భాగవతంలో 6వ స్కంధంలో 18వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెబుతారు. 6వ స్కంధం 18వ అధ్యాయం 30వ శ్లోకం. సృష్టికర్త ముందు కొన్ని జీవరాశుల్ని సృష్టించాడు. అయితే అవన్నీ పుంస్తుమ కలిగిన రాసులు, అందులో స్త్రీత్వం లేదు. ఆ రాసుల్లో అవి పురుషులే, మనుషుల్లో మగవాళ్ళలాగా. అప్పుడేమైందంటే వాటన్నిటికీ ఏమీ కాలక్షేపం లేకుండా పోయింది. అలా తిరుగుతున్నారు అందరూ, అలాగే ఆ జీవరాశులు కూడా అలాగే తిరుగుతున్నారు. ఏమి కాలక్షేపం లేదు, ఎందుకంటే ఎక్కడ ఏమో ఆకర్షణ లేదు. అది చూశాట. విచిత్రమైన మాట చెబుతారు భాగవతంలో. శాస్త్రీయమైన విజ్ఞానాన్ని పురాణాల పరమైన భావనతో చెబుతారండి, పౌరాణిక భావంతో. దాంట్లో ఉండే ఆ భావాన్ని అర్థం చేసుకుంటే వెనకాల శాస్త్రీయత అర్థమవుతుంది. భాగవతం పురాణం కదా, సింబాలిజం అంత ఉంటుంది. అది అలాగే జరిగిందని అనుకోకూడదు. విలోక్యైకాంత భూతాని భూతాన్యాదవు ప్రజాపతి, 6వ స్కంధంలో 18వ అధ్యాయంలో 30వ శ్లోకం ఇది భాగవతం, వ్యాస భాగవతం. విలోక్యైకాంతభూతాని భూతాన్యాదౌ ప్రజాపతి స్త్రియం చక్రే స్వదేహార్థం ఏయా పుంసాంమతిర్హృత అనడంతి లేక. ఈ ఒక్క భావం అర్థమైతే త్యాగరాజస్వామి కూడా ఎంత వారలైనా కాంతదాసులు ఎందుకు అన్నాడో అర్థమవుతుంది. విలోక్య ఏకాంతభూతాని భూతాని ఆదౌ ప్రజాపతి, సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడు ప్రజాపతి, భూతాన్ని ఏకాంతభూతాన్ని విలోక్య, ఏకాంతంగా ఉన్నటువంటి జీవులన్నిటినీ చూసి, ఓ వీటికి ఏం కాలక్షేపం లేదు, ఏం చేయాలో తెలియక తిరుగుతున్నారు, బ్రహ్మచారి శతమర్కట అని ఏదో మొత్తం మీద తనను తాను వృద్ధి చేసుకోవాలనే కాంక్ష ఒకటి ఈ మనిషికి కల్పించాలి. లేకపోతే సృష్టి వృద్ధ అవుతూ, చేసిన సృష్టి వృధా అయిపోతుంది. ఈ జీవరాశులన్నీ ఎప్పుడో మరణిస్తాయి, ఇక ఎందుకు సృష్టి చేసినట్టు, వృద్ధి ఉండాలి కదా. వృద్ధి ఉండాలంటే తాను 2గా మారాలి, 2 3గా మారాలి, 3 33గా మారాలి. మారాలంటే అలాంటి ఆకర్షణ ఉండాలి కదా అని చెప్పి ఆలోచించి ఒక ఆకర్షణీయమైనటువంటి పదార్థాన్ని సృష్టిస్తే తప్ప ఈ సృష్టిలో ఒక కళ, ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక వృద్ధి రాదని. స్త్రీయం చక్రే స్వదేహార్థం, తన దేహంలో సగభాగంగానే స్త్రీని సృష్టించాడు. ఈ ఇంతవరకు పురుష రూపంలో ఉన్న జీవరాశి ఏ దేవుడు యొక్క శరీరం నుంచి వచ్చిందో ఆ దేవుడి శరీరం నుంచే స్త్రీకి కూడా వచ్చింది, స్త్రీ శరీరం కూడా వచ్చింది, స్త్రీ రూపం కూడా. స్త్రీని సృష్టించండి, ఇక చూసుకోమని అంతే, ఇక మొత్తం సినిమా మొదలైంది. ఇంకా 4 మగాళ్ళు సాయంత్రం పూట బడ్డీ కుట్టిన ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏముండదు, వాళ్ళు ఏమో మామూలుగా మాట్లాడుకుంటారు. ఒక్క అమ్మాయి ఎవరైనా వాళ్ళ వయస్సు అమ్మాయి అక్కడికి వచ్చిందనుకోండి, మొత్తం సంభాషణలో చిత్ర నిర్మాతం అంతా మారిపోతారు. ఇదే లెక్క మనకి లోకంలో ఎదురయ్యే ఉదాహరణ. వెంటనే అసలు ఆ మాట్లాడే ధోరణే మారిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆవిడని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రకృతి సహజమైన ఆకర్షణ. స్త్రీయం చక్రే స్వదేహార్థం ఏయా పుంసాం మతిర్హృత, అంతే మగాళ్ళందరికీ మతిపోయింది అన్నాడు. ఏయా పుంసాం మతిర్హృత, మతిపోయిందన్నాడు అంతే. ఇంకే మతిపోయి మనవాళ్ళు మనసాన పడ్డారని సినిమాకే రాశారంటే తప్పే ఉంది, భాగవతంలో వ్యాసుడే రాశాడు. అలాగే సృష్టించింది ఎందుకయ్యా అని అంచేతనే లోకంలో ఈ శారీరక ఆకర్షణల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి అనేది ఎవరికి వారు నిర్ణయించుకోగలిగితే మంచి, లేకపోతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు నిర్ణయించి అదుపులో పెట్టక తప్పదు. ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా ఎవరినైనా సరే, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగనిచ్చిన తర్వాత ఏవో జరిగాయంటే జరగకపోతేనే ఆశ్చర్యం, జరిగితే ఆశ్చర్యమే ఉంది. ఎందుకంటే ప్రకృతిలోనే అది ఉంది. ఏ ఆ పుంసాం మతి కృత అన్నాడు, మతిపోయిందన్నాడు. అంతే ఈ జీవుడికి ఎప్పుడు ఆ చుట్టూ ఉన్న ఆకర్షణలు అలాంటి స్థితి కలిగిస్తాయి. ఎందుకంటే ఆ సృష్టిలోనే ఆ జగన్మాయ ఆ శక్తిని పెట్టింది. మహామాయా మహాసత్వ మహాశక్తిర్ మహారథికి, మహారథి అంటే మహా ఆసక్తి, రతి అంటే ఆసక్తి. అందుకే సృష్టిలో ఉన్నవాళ్ళ మనం అందరం కూడా జీవితాన్ని వదలలేం మనం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకేదో పొందాలి, ఇంకేదో పొందాలి. అన్నీ పొందేసినా సరే, మళ్ళీ 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 పొందేసినా సరే, పునర్ధనైక కలన శర్వరీ సంస్థితి పునః పునఃస్థాన్యేవ కర్మాణి లజ్జాయై నచతుష్టయే అంటాడు ఓళ్ళు మండి వేదాంత శాస్త్రంలో. అదే పొగలు, అదే రాత్రి, సిగ్గు లేదంటాడు. అంతే పునఃస్థాన్యేవ కర్మ, మళ్ళీ అవే పనులు, లేస్తూ మొహం కడుక్కుంటూ కాఫీ తాగుతూ మళ్ళీ టిఫిన్ చేస్తూ మళ్ళీ వంట ఏమిటో అనుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటూ మళ్ళీ లేస్తూ మళ్ళీ టీ అనుకుంటూ పంట కింద కరకర అనుకుంటూ మళ్ళీ కాసేపు కాలక్షేపం అనుకుంటూ ఇంతే గొడవ. ఆత్మస్థుతి పరనందా చేసుకుంటూ ఓ ముగ్గురు కూర్చోవడం, నాలుగో వాణ్ణి తిట్టుకోవడం, అందులో ఒకళ్ళు లేవగానే ఇద్దరు కలిసి మూడో వాణ్ణి తిట్టడం. ఇంతవరకు మాట్లాడి వెళ్ళాడే వాడు ఎలాంటి వాడంటే అంటూ అయిపోయింది అక్కడ. ఇంకా ఇదంత కాలక్షేపమే, ఇంతంత రాగద్వేషాలు మనసులో ఉన్నాయని కూడా చెప్పలేండి దానికి. అసలు చాలా భాగం మాటలు మనం కాలక్షేపం కోసం చేస్తాం. అందుకే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు గమనించండి, మన మనమే గమనించుకుందాం. ఎవరన్నా ఒకళ్ళు ఆ మాటలు ఆపేసే ప్రయత్నం చేస్తే రెండో వాడు కొనసాగిస్తాడు. ఎందుకంటే ఆపేయడం వాడికి ఇష్టం లేదు, ఏదో ఒకటి అంటాడు మళ్ళీ మళ్ళీ ఇంకో అరగంట కొనసాగుతుంది. ఇది ఇదే ఈ కాలక్షేపం, కాలక్షేపం, కాలక్షేపం. ఆ ఆకర్షణే అమ్మవారు. అంచేత ఆవిడ పాదాలు ఆశ్రయిస్తేనే ఆ ఆకర్షణ నుంచి మనం బయటపడగలం. మామే వయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితి త్రిభిర్గుణమయైర్భావైరేభి ఏభిస్ సమ్మోహితం జగత్తు అని భగవద్గీతలో చెప్పినట్టు. త్రిగుణాత్మకమైన ఈ మాయ చేతనే జగత్తు మోహితమై ఉందా? నా మోహితం నాభిజానాతి మామేభ్య పరం అవ్యయం. ఆ మోహంలో ఉండడం వల్లే వీటన్నిటికీ పరంగా మనం నన్ను గుర్తించలేకపోతుందో అని భగవంతుడే స్వయంగా చెప్పాడు. అవి తెలుసుకుంటే మనం దాటి నుంచి బయటపడతాం. తెలుసుకుంటే చాలు బయటపడతామండి. తెలిసింది అంటే ఇక మళ్ళీ దాని జోలికి వెళ్ళాం కదా సాధారణంగా. ఆ తెలుసుకోవడం చాలా స్పష్టంగా తత్వవేత్తలు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా, ఏమీ చేర్చకుండా, ఏమీ పేర్చకుండా, దానికి ఏమీ జోడించకుండా, దాంట్లోంచి ఏమీ తీసేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలి. వ్యామోహాన్ని కూడా, అసలు ఎందుకు నాకు ఈ వ్యామోహం కలుగుతుంది, ఏం చూసి అని మొదట్లోకి వెళ్ళి చూడాలి. సగం వ్యవహారాలు అయిపోయాక కాదు, ఇంకా అప్పుడు బయటపడడం ఇష్టం ఉండదు. బయటపడలేం కూడా, ఇరుక్కుపోయాం. ఆ మొదట్లో అటువంటి బంధాలు ఏర్పడుతున్నప్పుడు ఇదేమిటి, ఇదేమిటి అసలు, ఈ వస్తువు ఏమిటి, నాకు అనుబంధం ఏమిటి, ఇది నేను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏమిటి, ఈ వస్తువు ఇంతకీ నేను ఇంత లక్ష రూపాయలు ఎట్టు కొన్నాను, దీనివల్ల నేను పొందుతున్నది ఏమిటి, తుడుచుకోవడం తప్ప. ఎవడో వచ్చి కూర్చుంటాడు పోతాడు వాడి కోసం ఎంత చేయాలా నేను? ఈ నేల వదిలేస్తే నేల మీద కూర్చోరా వచ్చిన వాళ్ళు? కూర్చుంటారు, ఏం చేస్తారు? ఉండగలిగిన వాళ్ళు ఉంటున్నారు. అలాగ ఒరిస్సా మోదీ అంటారు, ప్రతాప్ చంద్ర సారంగి మహానుభావుడు నిజంగా. ఇప్పుడు కేంద్రంలో సహాయ మంత్రి, ఆయన ఇంట్లో ఇప్పుడు 15 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. అప్పుడు కూడా ఆయన నేల మీద కూర్చున్నాడు, వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు, పూరి గుడిసే. ఏం చెప్పినా అక్కడికి వచ్చి చెప్పడమే, కుర్చీలు ఏముండవు, కూర్చుండమా ఏంటో కుర్చీలు లేవయా అంతే. అంత నిరాడంబరంగా బతుకుతున్నాడు ఆయన, ఇంకా ఇదివరకు అలాగే బతికాడు. మంత్రి అయ్యాక కూడా నీకు మీకు 150,000 ఏవో ఎలవెన్సులు జీతాలు వస్తాయని పోన్లేండి, ఇద్దరు పిల్లల్ని చదివించడానికి ఉపయోగపడతాయని అట్టు మహానుభావుడు నిజంగా. కలియుగంలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కేంద్రంలో మంత్రులు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు. మంత్రి పదవులు ఇవ్వాల్సింది అలాంటి వాళ్ళకి, జితేంద్రియులకు ఇవ్వాలని రఘు రామాయణంలో రాశారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి మంత్రి పదవులు. కులాలు, వర్గాలు, కోటాలు, జిల్లాలు ఈ లెక్కల ప్రకారం ఇవ్వడం కాదు. వాడు ఏమనుకుంటాడో ఇవ్వకపోతే పోనీ ఇది ఇవ్వలేదు కదా ఇంకోటి ఇద్దాం, అసలు ఏదో ఒకటి కావాలని ఆశిస్తున్నాడంటే వాడు మంత్రి పదవికి మనికిరాడు. ఏమీ ఆశించిన వాడే ఆ పదవికి పనికొస్తాడు. ఆ బాధ్యత సక్రమంగా చేయాలంటే ఏమీ ఆశించిన వాడు ఉండాలి అక్కడ. ఏది ఏది ఆశించినా వాడు ఆ పదవికి పనికిరాడు. కానీ మన తూకాలు అలా లేవు. కానీ ఉన్న చోట ఉన్నాయి, మరి నడిచే చోట నడుస్తుంది. కొంతైనా ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో కొంత మార్పు అయినా వస్తుంది. అంచేత ఓ ఖరీదైన సామాన్లన్నీ పెట్టుకుంటాం, ఎందుకంటే మనం రిచ్గా కనిపించాలని మన తాపత్రం. ఎదుటి వాళ్ళకి మర్యాద చేయడం కూడా కాదు, మనం రిచ్గా కనపడాలి. వాళ్ళంతా మన గురించి ఏదో అనుకోవాలి. అప్పులైపోయినా పర్వాలేదు, ఆస్తులు కరిగిపోయినా పర్వాలేదు. ఈ నాటకమే ముందు మానుకోవాలి. మనం ఎలా ఉన్నామో అలాగే కనపడతాం. వాడు ఏమైనా అనుకొని వస్తే రాని పోతే పోని, అప్పుడు జీవితం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ ఆకర్షణల నుంచి బయటపడే ఉపాయం అది. 455 నామం. మాలిన్యై నమః. మాలిని హంసిని మాత మలయాచలవాసిని మాలిన్యై నమః. అక్షరమాల ఇక్కడ మాలిని అంటే అర్థం. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు. ఆ 50 అక్షరాల మాలనే మాలిని అంటారు. ఆ అక్షరాలన్నింటిలో క్షకారం మీరు ఓనర్, అది 51వదిగా తీర్మానం చేశారు. క్షకారం అది మీరు అన్నారు. అంటే పర్వతాలన్నింటిలోకి మీరు పర్వతం ఎలాగ ఉన్నతమైందో దేవతలు నివసిస్తారో ఆ క్షకారం అంత గొప్ప. అది రెండు అక్షరాల సమ్మేళనం, ఖకార షకార. ఇప్పటికీ నిఘంటువుల్లో చాలా భాగం దానికి ఖకారం చివరిలోనే ఇస్తారు. దాన్ని అక్షరమాలలో ఊరికే చివర ఇస్తారు, తెలుగు అక్షరమాలలో చివరిలో ఇస్తారు. ఆ క్షకారమే మీరు. దాన్ని లిపి చూసినా తెలుగులో కాకింద షా వస్తే, కాకపోతే ఆ షాలో ఉండే సున్నలో పైకప్పు తీసేస్తే సగం, అర్ధచంద్రాకారం చేస్తే క్ష అయింది, అంతకంటే దాని లిపి కూడా అంతే తెలుగులో. మంచిది అక్షరమాలే. మనం అక్షరమాలని సరస్వతి స్వరూపంగా భావిస్తాం మన సంస్కృతిలో. అందుకని అందుకే మాలినీదేవి అంటే సరస్వతి అని అర్థం. సరస్వతీదేవి అని అర్థం. అక్షరమాల అనే అర్థం ఏదో మాలలు వేసుకుంది అని కాదు. మాలిని అని ఒక ఛందస్సు కూడా ఉంది, నానా మాజయ అంటారు. రెండు నగణాలు, తర్వాత మగణం, తర్వాత యగణం, యగణం వస్తే నానామయ్య. అది మాలిని, మాలిని వృత్తం. మాలిని నానామయ్య కాదు, అది భుజంగ ప్రయాతం. మాలిని అంటారు. 7 భగణాలు ఉంటాయి వరుసగా, 7 భగణాలు. నీవును నేను నేను నీవును నేను నీవు కదా అంటే మాలిని అయింది, ఇంతకంటే ఏం లేదు. 7 భగణాలు అది మాలిని. దాన్ని కొంచెం మారిస్తే మాలిని. ముందు ఆ 2 లఘువుల్ని గురువు చేసేస్తే మాలిని అవుతాం. అలాంటి కొంచెం తేడాలు గురువుని లఘువు చేయడం, లఘువుని గురువు చేయడం ఉన్నాయి. మాలిని వృత్తంలో ఉండే ఆ మొదటి గురువుని 2 లఘువులు చేస్తే అది కవిరాజ విరాజిత అవుతుంది. నీవును నేను నేను నీవును నీవును నేను నగున్ అని అన్నాం అనుకోండి, దాని బదులు ఆ నేను నాకే నేను నన్ను నేను నన్ను నేను నన్ను నేను అంటే కవిరాజ విరాజితమైంది. అయి గిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని విష్ణునుతి మహిషాసుర మర్దని అందులో చూస్తుంది. ఈ వృత్తాలు ఇలాగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగ మాలిని వృత్తాన్ని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ సరస్వతీ మాతను కూడా చెప్పుకోవచ్చు. అందుకే అక్షరాలు 56 అక్షరాలని మనం కాపాడుకోవాలి. ఎప్పటికే అరస్వనాన్ని కోల్పోవడం వల్ల, బండిరా అనేది పిల్లలకి తెలియకపోవడం వల్ల అర్ధాలు తెలియకుండా పోయాయి. అరసన్న ఉంటే ఒక అర్థం, లేకపోతే ఒక అర్థం వస్తుంది. కాబట్టి ఆధునికమైన వ్యవహార భాషలో మనం అరసన్నలు బండిరాలు రాయడం మానేసినా అది వేరే విషయం, కానీ ప్రాచీన కావ్యాల్లో ఉన్నాయి కాబట్టి అక్షరమాలలో నేర్పి తీరాలి మనం. ఇవి ఎందుకు అంటే కావ్యాల్లో ఉన్నాయి, చదువుకోవడానికి ఉపయోగిస్తాయని పిల్లలకి చెప్పాలి. ఎవరు చిన్నపిల్లలు ఎవరు అడగరు, పెద్దవాళ్ళు అడిగితే అప్పటికి వాళ్లే తెలుసుకుంటారు ఆ విషయాన్ని. ఎందుకంటే నీరు అంటే మామూలు రూ రాస్తే ఒక అర్థం ఉంది, బండిరా రాస్తే వేరే అర్థం. ఏరు అంటే మామూలు రూ రాస్తే ఒక అర్థం ఉంది, బండిరా రాస్తే వేరే అర్థం ఉంది. అక్షరాన్ని బట్టి అర్థాలు మారుతున్నాయి. ఉన్న అక్షరాలు ఎందుకు పోగొట్టుకోవాలి? ఈ అక్షరాలు నేర్చుకున్నప్పుడు ఇంకో 4-5 అక్షరాలు బరువు ఏం కాదు. అక్షరాలు ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు బరువు కావు. అక్షరాలు నేర్పే విధానం బరువు అయితే కావచ్చు. మంచిది. ప్రాచీన అక్షరమాలని మనం ఒక్క అక్షరం కూడా తగ్గించకూడదు, ముట్టుకోకూడదు అని. చాలా పొరపాట్లు జరిగిపోయాయి, ఇప్పటికే చాలా నష్టం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సాఫ్ట్వేర్ యువతరం వాళ్ళు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళకి పట్టింది భాష అంటే ఏమిటో విచిత్రంగా. ఆ అరసన్న ఎక్కడ పెట్టాలండి, బండిరా ఎక్కడ వాడాలని అడుగుతున్నారు వాళ్ళు. మీకెందుకయ్యా ఈ గొడవ అంటే అది మన భాష అండి, మన వారసత్వం మనం ఎలా మానుకుంటాం అని చెబుతున్నారు విచిత్రంగా. కళనీళ్ళు వస్తున్నాయి వాళ్ళ మాటలు వింటుంటాయి. మళ్ళీ ఎప్పుడు మారే అవకాశం ఉందిరా అనిపిస్తుంది. ఒక ఆశావాదం, బంగారం లాంటి కావ్యాలు కోల్పోతున్నామండి. పద్యాలు ఉండిపోయినా అంతకంటే గొప్ప సాహిత్యం ఏమైనా ఉందంటే ఏం కనపడదే. మంచిది అక్షరమాల నుంచి తీసేయకూడదు. ఆధునిక వ్యవహారంలో కొన్ని ఉంటాయి, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. అది మనం పలకలేం కదా అక్షరం మార్చేస్తే ఎలాగా. అంచేది 56 అక్షరాలని సరస్వతీదేవి గారే భావించాలి. అందుకే మాలిన్యై నమక అక్షరమాలే మాలిని, తెల్లని వా నీలో మిగుల తెల్లని తల్లి, శారద నీరదెందు ఘనసారపటి రమరాళ మల్లికాకార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతి అని పోతన గారు ఏ స్వచ్ఛస్వరూప భారతీదేవి గురించి వాపోయాడో, ఇవాళ ఆ భారతి గీరత అయిపోయి మరింత వికార రూపంతో కనపడుతుందండి విద్యా వ్యవస్థ. కనీసం ఆ భాషామతాలను కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే 56 అక్షరాలని ముందు అమ్మవారి యొక్క అవయవాలుగా భావించాలి. అప్పుడు ఒక అక్షరం పోతే తల్లి శరీరంలో ఒక వేలు తీసేసినంత బాధగా ఉంటుంది. భాషాభిమానులు అలా ఉండాలి. తెల్లనివా అనిలో మిగుల తెల్లని తల్లి, అన్ని తెల్లటి వస్తువులు పదార్థాలు 17 పదార్థాలు చెప్పి పోతున్నా కాదు, అంతకంటే నువ్వు తెల్లగా ఉంటావు అన్నాడు. అంత తెల్లగా ఉంటావు అన్నాడు, అంతకంటే కాదు అంత తెల్లగా ఉంటావు అన్నాడు. ఆ పద్యం చదివినప్పుడు నాకేమనిపించిందంటే ఇన్ని రకాలు చెప్పడం ఆయన పద్ధతి. ఆయన చెప్పాడు సరే బాగానే ఉంది, మనం తెల్లని వానలో మిగులో తెల్లని తల్లి అందాం. తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి, హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి, హస్తములు సాచిన ఏ పదియారు పువ్వులం దల్లిన పద్యమాలికలను ఆర్ద్రముగా దయసేయు తల్లి, హస్తములు సాచిన ఏ పదియారు పువ్వులం దల్లిన పద్యమాలికలను ఆర్ద్రముగా దయసేయు తల్లి, నాయుల్లమునందు ఒక్క క్షణముండుమా తల్లి, నా యుల్లమునందు ఒక్క క్షణముండుమా, కుంకుమ దిద్దుకొంటకై. ఇది కవిత్వం, కుంకుమ దిద్దుకొంటకై అనదాంట. నా మనస్సులో ఒక్క క్షణం అలా ఉండమ్మా. ఎందుకురా నీ మనసులో నేను ఎందుకు ఉండాలంటే, నా హృదయం అద్దాల లాంటిదమ్మా. ఆడవాళ్ళు సహజంగా సాధారణంగా హ్యాండ్ బ్యాగుల్లో అద్దాలు అవి పెట్టుకుంటారమ్మా. నువ్వు స్త్రీవే కదా, ఎంత దేవతవైనా మొహం చూసుకోవాలని అనిపిస్తుంది కదా. నా హృదయం అద్దమమ్మా, నిష్కల్మషమైందమ్మా, నిష్పక్షపాతంగా ఉండడమే నాకు తెలుసునమ్మా. అందుకని నా హృదయం అద్దమమ్మా, ఒక్కసారి నీ కుంకుమ బొట్టు చూసుకుని దిద్దుకో తల్లి. ఎందుకంటే భక్తులు అందరి ఇళ్ళకి వెళ్ళొచ్చో, వాళ్ళని అనుగ్రహించి వచ్చావు, చెమట పట్టింది తల్లి, ఆ చెమట కారణంగా కుంకుమ బొట్టు జారిపోతుంది. అందుకని ఆ పొట్టు దిద్దుకోవాలంటే అద్దం ఉండాలి కదా. నా హృదయం అనే అద్దంలో నీ ముఖం చూసుకో తల్లి, ఈ బిడ్డ జన్మ ధన్యం అవుతుంది అని భక్తుడు తల్లి ముందు బాధపడుతున్నాడు. కాబట్టి కవిత్వం. తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి, హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి. ఒక్క తెలుగు పద్యం చదివితే చూడో గుండెల మీద మంచునీళ్ళు చల్లినట్టుగా ఉంటుందండి. అంత ఉపశమనం, అంత మనశ్శాంతి పద్యం. హస్తములు సాచిన ఏ బదియారు పువ్వులందల్లిన పద్యమాలికల ఆర్ద్రముగా దయసేయు తల్లి. మేము చేతులు సాచి నీ ముందు ఏ అవధాన వేళలోనో మాకేమీ తెలియక అమ్మా 8 మందిని ఎదుర్కోవాలి అమ్మా, శతావధానం 100 మందిని ఎదుర్కోవాలి అమ్మా, సహస్రావధానం 1000 మంది విద్వాంసుల్ని ఎదుర్కోవాలమ్మా, విద్యార్థుల్ని కాదు అని నీ ముందు చేతులు చాచి మేము నిలబడితే 56 పుష్పాలతో ఎన్ని మాలలల్లి ఎన్ని మాలలల్లి మాకు మా మెడలో వేస్తున్నామమ్మా, మమ్మల్ని అనుగ్రహిస్తున్నామమ్మా. లేకపోతే మేము ఈ అవధానాలు ఎలా చేయగలుగుతున్నాం, 1000 పద్యాలు ఎలా చెప్పగలుగుతున్నాం నీ దయ లేకపోతే. తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి, హిమాంబువుల్ మదిన్ జల్లెడు తల్లి, హస్తములు సాచిన ఏ బదియారు పువ్వులం దల్లిన పద్యమాలికలను ఆర్ద్రముగా దయసేయు తల్లి, నాయుల్లమునందు ఒక్క క్షణముండుమా, కుంకుమ దిద్దుకొంటకై. ఎవరు తెలుగులో ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని అవధానాలు చేసినా, ఎన్ని పద్యాలు చెప్పినా, ఏ రకమైన కవితా ప్రక్రియల ద్వారా కవిత్వాన్ని పండించినా 56 అక్షరాలతోనే కదా. 57 అక్షరమేం లేదు కదా, ఉన్నవే పోగొట్టుకున్నాం మనకు, కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి. ఆ 56 అక్షరాలతో ఇన్ని విన్యాసాలు చేయిస్తున్నావు మా చేత అంటే ఏమి నీలీల వాగ్వాపిక మరాళ వాక్కు అనేటువంటి దిగుడు బావిలో విహరించే రాజహంసవమ్మా నువ్వు. ఏమి నీలీల వాగ్వాపిక మరాళ అని మరో చోట ఎక్కడో అన్నావు. అమ్మవారిని తలుచుకుంటే, సరస్వతి రూపంలో తలుచుకుంటే అంతటి భాషా జ్ఞానం వస్తుంది. ఎవరికైనా సరే విద్యార్థుల ప్రయోజనం కోసం చెబుతున్నా, విద్య ఎప్పుడైనా కాస్త భారంగా అనిపిస్తే, చదవడం జ్ఞాపకం లేదని అనిపిస్తే, భారంగా అనిపిస్తే వెంటనే పూజామందిరంలోకి తీసుకెళ్ళి సరస్వతి విగ్రహానికి దండం పెట్టించండి అమ్మ, అమ్మవారికి దండం పెట్టుకో, అంతా శుభం జరుగుతుందని చెప్పండి. పిల్లల్లో ఆ భగవద్ విశ్వాసాన్ని మనం కలిగించాలి. ఈ ఆధునిక జీవితపు ఒత్తిడి నుంచి ఒకే ఒక విరామం, భగవంతుడు భగవంతుడు భగవంతుడు, ఒకే ఒక విరామం, రామనామమే దీనికి విరామం. అంతే, ఇంకొకరెవ్వరూ ఈ యువతరాన్ని ఓదార్చగలిగిన వాళ్ళు లేరండి. ఏవో ఇలా ఆలోచించు అలా ఆలోచించు, అసలు ఆలోచనే చికాక్గా ఉంది వాడికి. ఒక్క భగవన్ నామాను స్మరించు, నీ పని ఏదో నువ్వు చేయి, అదే ఒత్తిడి నివారణకు మార్గం. ఎప్పుడు భగవన్ నామాను స్మరిస్తూ ఉండాలి. మన ఇష్టదైవం ఎవరు, ఏ రూపమైనా పర్వాలేదు, ఏ నామైనా పర్వాలేదు. మన పనేదో మన నిమిత్త మాత్రంగా చేయాలి, మానేసి స్మరించకూడదు. భగవన్ నామానికి అంత శక్తి ఉంది. మహానుభావుడు బొంబాయిలో ఉండే మహాయోగి నిసర్గదత్త మహారాజుని ఆ శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నామస్మరణ గురించిన మీ అభిప్రాయం ఏమిటంటే, తప్పకుండా ఫలిస్తున్నాయి, చాలా మంచి పని అంటాడు. అంటే ఏవో అక్షరాలు పదే పదే ఉచ్చరించినంత మాత్రాన్ని గొప్ప ఫలితాలు ఉంటాయా అంటాడు. ఏవో అక్షరాలు అంటే ఏమనుకుంటున్నావు అంటాడు ఆయన, ఏవో అక్షరాలైనా ఉంటాయంటాడు. అంటే వాడు ఇంకో విచిత్రమైన ప్రశ్న ఇస్తాడు. ఒక లండన్ వాడు ఉంటాడండి, అమెరికా వాడు ఉంటాడు, ఆయన ఓం 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 అంటే ఏం వస్తుందండి? ఆయనకి ఏం తెలుసు ఓం అంటే? అక్షరాలకు ఆ శక్తి ఉంటే ఆయనకు రావాలి కదా. పోనీ రామ్ 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 అంటే రామాయణము తెలియదు ఆయనకి, లండన్ వాడు అమెరికా వాడు, ఓం ఓం ఓంకారము తెలియదు. ఆయన ఊరికే అంటే వస్తుందంటే, అతను అంటున్న దాంట్లో ఓం కానీ రామ్ కానీ ముఖ్యం కాదు, ఉద్దేశమే ముఖ్యమని చెబుతాడు మహానుభావుడు నిసర్గదత్త మహారాజ్. వాడుకలో ఆయన పేరు బీడీ బాబా, బీడికుట్లో ఉండేవాడు ఆయన నిసర్గదత్త మహారాజ్. అంత అద్భుతంగా ఉంటాయి మహానుభావుల మాటలు. ఏం పర్వాలేదయ్యా, తెలియకపోయినా పర్వాలేదయ్యా, అనుమానం ఉందో, అదే అనుమానం, మనసును దాని మీద పెట్టమను. ఏకాగ్రత అంటే అదే, దాన్ని తెలియని తర్వాత విషయం, తెలిస్తే మంచిదే, తెలియకపోయినా మంచిదే. తెలియదు కదా అని సాధన మానేస్తామా? ఎంతమంది లలిత సహస్రం అర్థమై పారాయణ చేస్తున్నారు, ఎంతమంది విష్ణు సహస్రం అర్థమై పారాయణ చేస్తున్నారు, వెంకటేశ్వర సుప్రభాతం సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే తన్మయమైపోతూ ఉంటాం, ఏమర్థమైంది, ఎవరికి అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది? రచయిత పేరు తెలుసా మనకి? కొన్ని మనస్సుకు ఆనందం కలిగిస్తాయి. ఆ కార్యక్రమం కొనసాగించాలి. కానీ మళ్ళీ చెబుతున్నాను, అంతటితో ఆగిపోకూడదు, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంక బాగుంది కదా అని అలా జీవితాంతం వింటూ కూర్చోవడం కాదు. అసలు ఒట్టి శ్లోకమే ఎంత బాగుంటే అర్థం ఎంత బాగుంటుంది. అది తెలుసుకుంటప్పుడు ఆ అర్థం తెలిసి ఆ శ్లోకం వింటూ ఉంటే ఇంకెంత అనుభూతి కలుగుతుంది. ఈ ప్రయత్నం చేయాలి. ఇంకా అలా వదిలేయకూడదు దాన్ని. ఎందుకంటే మొదటి మెట్టు చాలా గొప్పదని చెప్తే చాలా ప్రమాదం. ఆ మెట్టు మీద కూర్చుంటాడు వీడు, ఎక్కడ మేడ, ఇంకోటి ఎక్కనివ్వడు, వీడు అడ్డంగా కూర్చున్నాడు అక్కడ. ఎప్పుడు ఈ స్తోత్రాలు పారాయణల విషయంలో నా మాట అది, అవన్నీ చాలా మంచివి, అవి చేయాలి, మానక్కర్లేదు. కానీ దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలి. అక్కడ కూర్చోకూడదు అలాగా. ఇంకా దాన్ని 100 సార్లు, దాన్ని 1000 సార్లు అంటాం. అందుకే లలితా సహస్రం పారాయణ చేసేవాళ్ళందరూ రోజు ఒక నియమం పెట్టుకోండి, పారాయణ అయిపోయాక 2 నామాలు అర్థం తెలుసుకుని అప్పుడు మూసేయాలని పెట్టుకోండి. ఎవరు పెద్దల వ్యాఖ్యానం ఏదో దగ్గర పెట్టుకు 2 నామాలు చదవండి, వదిలేసి చదవగలిగితే 10 చదివితే మంచిది, 100 రోజుల్లో పూర్తవుతుంది. మళ్ళీ రౌండ్, పారాయణ చేస్తున్నాం కదా జీవితం అంతా, మరి అర్థాలు కూడా పారాయణ చేయాలిగా. అర్థం లేని చదువు వ్యర్థమని అందరికీ తెలుసుగా. అది శబ్దమాత్రం చేతనే ఏదో ఇచ్చేస్తుంది అనుకోకూడదు. దాని అర్థం తెలిసి మనం అప్పుడు మనస్సులో భావిస్తే అది నిజమైన విశ్వాసం కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే అది. విష్ణు సహస్రమేనా అంతే. రోజు 1000 నామాలు ఉన్నాం, రోజు అయిపోయాక ఒక 10 నామాలు అర్థం తెలుసుకుని అక్కడ పెట్టేద్దాం. మళ్ళీ 2వ రోజు చదువు, ఇంకో 10 నామాలు, 11 నుంచి 20, మళ్ళీ ఇంకో 10 నామాలు, 100 రోజుల్లో మొత్తం అయిపోయింది అర్థంతో సహా. మళ్ళీ ఒక ఆవృత్తి అవగానే ఇంకోసారి 4 సార్లు అలా ఆవృత్తి అయితే మొత్తం విష్ణు లలిత అర్థాలన్నీ అందరి నోట్లో ఉంటాయండి. కనీసం ఊరికే వాక్యార్థం, లోతైన అర్థాలు తత్వాలు అక్కర్లేదు. వాక్యార్థం తెలిసి ఉండాలి కదా, అది కూడా తెలియకుండా చదువుతామంటే. కానీ ఆ చదవడం కూడా మానక్కర్లేదు, దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మనం చదివేవాళ్ళం ఎవరైనా తెలిసి చదివినా తెలియక చదివినా భగవంతుడేందు భక్తితో అచంచలమైన విశ్వాసంతో ఇదే ఆత్మ పదార్థం ఇదే పరమాత్మ అనుకుని చదువుతున్నాను తప్ప ఇదేదో ఒట్టినే ఒక వాక్యం XYZ అనుకుని చదవట్లేదు కదా. మన ఉద్దేశ్యమే ప్రధానం అంటాడు స్వామి నిసర్గదత్త మహారాజు. మన ఉద్దేశ్యమే ప్రధానం. నువ్వు పైకి చేసేటువంటి క్రియ కంటే నీ ఉద్దేశమే ప్రధానం. ఆ ఉద్దేశాన్ని మనం స్పష్టంగా ఉంచుకోగలిగితే, అది భగవంతుని పాదాలను చేరుకోవాలనే లక్ష్యమైతే కేవల పారాయణ కూడా ఉపయోగిస్తుంది. ఇక అర్థంతో తెలిసి చేసేటువంటి పారాయణ ఉపయోగిస్తుందని వేరే చెప్పక్కల, అది జీవితానికి గొప్ప ముగింపునిస్తుంది. సెలవు.